సందుదాసమనైర్మల్యకు అతుల్య కంచిత జనుస్సాఫల్యకున్ పుత్రుడై పూర్ణిమ నాడు తూర్పు దిక్కున 16 కళలతో చంద్రుడు ఉదయించినట్టుగా షోడశ కళా ప్రపూర్ణుడైన శ్రీమన్నారాయణుడు తన దివ్యాంశతో ఆ దశరథుడి పెద్ద భార్య కౌశల్యకి కుమారుడై జన్మించాడు. అది కూడా కౌశల్య ఎటువంటిదట, అంచిత అసమ నైర్మల్యట, ఆవిడతో సాటి వచ్చే నిర్మలత్వం మరొకరు ఎవరికీ లేదు. అంత నైర్మల్యం కలిగింది, అంత లోపల సద్బుద్ధి అన్నమాట. ఎవరి మనస్సులో హృదయంలో సద్బుద్ధి ఉంటుందో, ఎవడిలో మంచి ఊహలుంటాయో వారి సంతానం లోకానికి మంచి సంతానం అవుతుంది. ఆవిడికి సాటి వచ్చేవాళ్ళు లేరు. అతుల్యకు అన్నారు, ఆవిడికి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరన్నమాట. జను సంసార సాఫల్య, సంసారాన్ని సఫలం చేసుకుంది అటువంటి కౌశల్య, జన్మ సాఫల్య, అతుల్య అటువంటి ఆవిడికి ఆ కుమారుడు పుట్టాడు. మదాంధుడైన రావణాసురుడి దశ శిరస్సులను ముక్కలు ముక్కలుగా ఖండించి వాడి 20 చేతులు నరికి కాకులకి గద్దలకి వేసిన పుణ్యాత్ముడు భగవంతుడు వాసుదేవుడే పుట్టాడు. ఆ రకంగా ఇక్ష్వాకువంశం చరిత్రలో రాముడు పుట్టడం వల్ల మరొక గొప్ప అత్యద్భుతమైన కీర్తిని పొందింది. అటువంటి రాముణ్ణి కన్నా, ఆ జ్యేష్ఠపుత్రుణ్ణి కన్నా కౌశల్య జన్మమే జన్మం. రావణాంతకరస్తద్వద్రఘూణాం వంశవర్ధనక, రఘుమహారాజు గారు చాలా గొప్పవాడు చెప్పుకున్నాక ఇందాక, అందుకనే అంతటి గొప్పవాడి వంశం పేరు మీదుగా రఘువంశము అని పేరు పెట్టుకున్నాడు రాముడు కావాలని. రామవంశం అంటారు ఎక్కడ చూడండి మీరు, ఇక్ష్వాకు వంశాన్ని సూర్యవంశాన్ని ఇక్ష్వాకుడి వల్ల ఇక్ష్వాకు వంశం అన్నారు, కకుత్సుడి కారణం చేత కాకుత్స వంశం అన్నారు, రఘు కారణం చేత రాఘవంశం రఘువంశం అన్నారు. కానీ పొరపాటున రాముడు అంత భగవంతుడు కూడా తన పేరు మీద రామవంశం అని పెట్టుకోలేదట. అదే భగవంతుడి గొప్పతనం. ఆ వంశంలో పుట్టిన కొంతమందికి కీర్తి ఇవ్వాలనుకున్నాడు తప్ప తానంత కీర్తివంతుడైనా భగవంతుడైనా తన పేరు మీదుగా మాత్రం వంశానికి ఎట్టి పరిస్థితులలో రామవంశం అనలా. పైగా తనకి కూడా రాఘవుడు అని పేరు పెట్టుకున్నట్ట, అంటే రఘువు యొక్క వంశంలో వాడు రాఘవుడు అంటే ఆ రకంగా రఘుమహారాజును తలుచుకున్నట్ట ఆయన. అదిగో ఆ రఘువంశానికి సమృద్ధిని శుభాన్ని కలిగించినటువంటి వాడు రాముడు. భృగు వంశంలో పుట్టాడు వాల్మీకి. ఇక్కడ చూడండి, వాల్మీకి అనేటటువంటి వాడు ఎవరి వంశంలో పుట్టాడు, చాలామంది తెలియక వాల్మీకి అంటే బోయివాడండి కిరాతకుడు అండి అని, ఒట్టి అబద్ధం మాట అది. వాల్మీకి ఏం కిరాతకుడు కాదు. వాల్మీకి స్తస్య చరితం చక్రే భార్గవ సత్తమః, భార్గవుడు అంటే భృగు మహర్షి యొక్క వంశంలో వాడు. ఎందుకని ప్రచేతసుడు భార్గవుడు అని పిలువబడే అంతటి ఋషి ఇలా మరి జగత్తులో బోయివాడనే పేరు వచ్చింది. మధ్యలో కొంతకాలం ఆయన దుర్మార్గుల సహవాసం చేసి కిరాతకుడితో కలిసి తిరిగట్ట. అనుకోకుండా ఒక్కొక్కప్పుడు మహాత్ములు కూడా దౌర్భాగ్యులతో స్నేహం చేయాల్సి వస్తుంది. అలా స్నేహం చేసిన తర్వాత మళ్ళీ ఆయన మార్పు తెచ్చుకున్నాడు, మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళాడు. అసలంటూ సంస్కారం ఉన్నవాడు ఆయన, పుట్టుకతో భయభర్త ఆయన కిరాతకుడు కాదు. కానీ ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తే. అంచేత మనిషి యొక్క వృత్తిని బట్టి వాడికి పేరు వచ్చేస్తట. వాడు కిరాతక వృత్తిలో కొంతకాలం ఉండి ఒక దౌర్భాగ్య స్థితిని అనుభవించాడు కాబట్టి వాడు కూడా కిరాతకుడు. అలాగే అజామిళుడు కూడా అంతే. అజామిళుడు కూడా భయభర్త వాడేమి, పుట్టుకతోటి వాడేమి దుర్మార్గుడు కాదు. ఎంత వేద పండితుడు, నిత్యం పురాణాలు అవి చదువుకున్నవాడు, గొప్ప జ్ఞాని, అన్నీ చదివినవాడు. అసలు ఆయన కంఠం విప్పి వేదం చదివితే ఆ నాదానికి జగత్తంతా పులవరించిపోయేదిట. సంధ్యావందనం చేయడంలో ఆరితేరిన వాడట. అటువంటి వాడు కూడా కర్మగారు ఒకసారి తండ్రి కోసం యజ్ఞం చేయడం కోసం ఆ దర్భలు తేవడానికి అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక పొదలో క్రీడిస్తున్న ఒక వేశ్య ఒక దొంగాన్ని చూచాడు. అక్కడి నుంచి ఆ వేశ్య మీద వీడి మనస్సు లగ్నమైపోయి మనస్సే మారిపోయింది. అంతే వెంటనే ఆ వేశ్యను తగులుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. చెట్ట చివరిలో మళ్ళీ పూర్వం చేసిన పుణ్యం తగులు గుర్తు వచ్చింది. ఆ భ్రష్టత్వం నుంచి మళ్ళీ బాగుపడగలిగాడు. కాబట్టి ఆ కాలంలో కూడా ఈ వాల్మీకి మహర్షికి కిరాతకుడు అనే పేరు రావడానికి గల కారణం మధ్యలో కొంతకాలం మార్పు రావటమే. అటువంటి వాల్మీకి భృగు మహర్షి వంశంలో పుట్టినవాడు,
ఆయన కూడా శ్రీవత్స గోత్రుడు, భృగు మహర్షి యొక్క వంశ వాళ్ళందరూ కూడా, భార్గవులందరూ కూడా శ్రీవత్స గోత్రం వాళ్ళే. అందుకే వాళ్ళ గోత్రంలో ఋషులు పంచారిషే ప్రవరాణితం కదా, భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామదగ్ని పంచారిషే ప్రవరాన్విత అని చెప్పుకుంటారు. భార్గవుడు అంటే భృగు యొక్క సంతానం, ఆ వంశంలో ఉండేటువంటి వాడు. తర్వాత చవనుడు కూడా ఆ భృగు మహర్షి యొక్క వంశంలో వాడే, ఆప్నువానుడు ఆ భృగు మహర్షి వంశంలో వాడే, ఔరవుడు ఆ వంశం వాడే. సరే జామదగ్ని అంటే జామదగ్ని యొక్క కొడుకు పరశురాముడు, ఆయన ఆ వంశం వాడే. వీళ్ళంతా భృగు వంశం వాళ్ళు అన్నమాట. వీళ్ళంతా లక్ష్మీదేవికి వరుసకు సోదరులు కూడా అవుతారు. అందుకే శ్రీచక్రార్చన కనుక శ్రీవత్స సగోత్రం వాడు సక్రమంగా చేస్తే వద్దన్న లక్ష్మీదేవి ఇంట్లో తాండవం ఆడుతుంట కావాలని వచ్చేసి. ఇంచేదంటే భృగు మహర్షి యొక్క వంశం వాళ్ళు కాబట్టి. అదిగో అటువంటి భృగు వంశశ్రేష్ఠుడు శ్రీవత్స గోత్రుడైన వాల్మీకి మహర్షి ఈ రామచంద్రుడి యొక్క చరిత్రను ఏం చేశాట, చక్రే రాశాడు, చక్కగా చిత్రీకరించాడు, అద్భుతంగా రాశాడు. వాల్మీకి మహర్షి ఆ రామాయణం రాస్తున్నప్పుడు రాయడానికి ముందు బ్రహ్మదేవుడు వచ్చి, నాయనా వాల్మీకి మహర్షి నువ్వు రామాయణం రాయి, రాముడి చరిత్ర రాయి, ఈ సృష్టిలో ఇంకొక్కడెవడు ఆ పుస్తకం ముట్టుకోకుండా నేను వరం ఇచ్చేస్తాను, ఇంకోటి రాసిన వాడికి ఆ పేరు రాదు, నీకే వస్తుంది ఆ పేరు. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయ, కొండలున్నంతకాలం, ఈ కొండలు నాశనం అవడం అంటే మొత్తం భూమి మీద కొండలన్నీ పోవడం అంటే ఒకటే కాలం, ప్రళయంలో పోతాయి. అంతవరకు అన్ని కొండలు ఎవడు నాయం చేయలేడు. సరితశ్చ మహీతలే, భూమి మీద నదులు ప్రవహించినంతకాలం మొత్తం నదులన్నీ ఎండిపోవడం జరిగితే అది కూడా ప్రపంచ ప్రళయమే కాదు, భయంకర ప్రళయం అది. అంతకాలం భూమి మీద నదులు ప్రవహించినంతకాలం మొత్తం కొండలన్నీ ఉన్నంతకాలం తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, ఎంతకాలము నీవు రాసిన రామాయణ కథ లోకములో ప్రచారంలో ఉంటుంది, ఇంకొకటి ఎవడు రాసినా నీకు వచ్చిన పేరు రాదు రాదు. అందుకే రామాయణం అంటే వాల్మీకి రామాయణమే. ఎంతమంది రాశారు వాళ్ళ రామాయణాలు, ఎవడన్నా చదివాడు ఉన్నాడు వాటికి కూడా ఎవడు లేడు, మీరు చూడండి. అక్కడికి హనుమంతుడు రాసిన సుందర హనుమంతు రామాయణం కూడా మనం గట్టిగా చదవడానికి లేదు, అందులో శ్లోకాలు దొరకవు మనకి. అంచేత రామాయణం అంటే పారాయణ చేసినా చదివిన అప్పటికిప్పటికీ వాల్మీకి రామాయణమే మిగిలింది. అంతటి వరాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు, అదొక మహాద్భుతమైనటువంటి వరం. అందుకే వాల్మీకి మహర్షి తన చిరంజీవి అయిపోయాడు, భూమి మీద ఇవాళ్టి వరకు కూడా ఎక్కడికైనా వాల్మీకి వాల్మీకి అన్నారు. చిత్రం ఏంటంటే వాల్మీకి రాముడి యొక్క కొడుకుల్ని రమకూసుల్ని పెంచాడు. వాళ్ళకి రామాయణం చెప్పినప్పుడు మీ గురువుగారు మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు, నా శ్రీవత్స గోత్రమే మీకు వర్తిల్లుగాక అన్నట్టు. రామచంద్రుడి గోత్రం బదులు వాళ్ళకు కూడా ఇచ్చాట, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను శ్రీవత్స గోత్రం వాడిని అని చెప్పి. ఇది విచిత్రంగా ఉంటాయి లోకల్లో. సరే ఇంతకీ ఇందులో ఇక్ష్వాకు వంశవర్ధనులు ఆ రామచంద్ర ప్రభు యొక్క కుమారులు లవుడు కుశుడు, ఇద్దరు కుమారులు. అందులో కుశుడి కొడుకు అతిథి, అతని కొడుకు నిషధుడు, ఆ నిషధుడి కొడుకే నలచక్రవర్తి. నిషధుడి కొడుకు కాబట్టి అతనికి నైషధుడు అని కూడా అంటాం. ఆయనే దమయంతిని పెళ్లి చేసుకున్నాడని రాదు మనకి, ఆయన అనమాట. ఇక అతని కొడుకు నభుడు, నభుడు కొడుకు పుండరీకుడు, అతని కొడుకు క్షేమధన్వుడు, అతని కొడుకు వీరుడు, అతని కొడుకే దేవానీకుడు. ఆ తర్వాత అతని కొడుకు అహీరగుడు, ఆ వంశంలో నెక్స్ట్ పుట్టినవాడు సహస్రాసుడు, అతని కొడుకు చంద్రావలోకుడు, ఆపై తారాపీడు, అతని కుమారుడు చంద్రగిరి, వాడు కొడుకు భానుచిత్రుడు, భానుచిత్రుడి కొడుకు శ్రుతాయువు. ఈ శ్రుతాయువు ద్వాపర యుగంలో ఉన్నాడు, అంటే వంశం తోడు ఎంతవరకు వచ్చేసిందో. ఆ శ్రుతాయువు అనేవాడు భారత యుద్ధంలో కౌరవుల తరపున ఉండేవాడు, వరుణుడి వరం వల్ల పుట్టేటవాడు. ఈ శ్రుతాయువు తండ్రి భానుచిత్రుడు అని చెప్పాడు, ఇక్కడ మనకి ఈ భానుచిత్రుడికి సంతానం కలగల, ఇక్కడతో రాఘవంశం సూర్యవంశం నాశనం అయిపోతుందేమో అని భయపడి వరుణుణ్ణి ప్రార్థించాట. వరుణుడు ప్రత్యక్షమై నీవు గొప్ప దానం చేస్తే నీకు మంచి కొడుకు పుడతాడన్నట్ట. దానం చేయడం కోసం ఆయన బంగారపు కాసులు అక్కడ పెట్టాక లోభం కలిగింది. లోభం కలిగి ఏం చేసేట, అందులో సత్తువి పరికిరానివి కొన్ని కాసులు తీసి మిగతావన్నీ దాచేసి ఆ కాస్త దానం చేసేట. వరుణుడు ప్రత్యక్షమై నీ బంగారు భాండారం అంతా దానం చేస్తే గొప్ప కొడుకు పుట్టేవాడు, ఈ డబ్బు శాశ్వతం నీ గ్యారంటీగా మళ్ళీ సంపాదించేవాడివి, నువ్వు రాజువి, లోభత్వంతో పిసిరుగొట్టుతనంతో బంగారం దానం చేయక దాచేసి నన్నే మోసగిద్దాం అనుకున్నావు. అల్పాయుష్కుడు, దారుణ మరణం, దుర్మరణం చెందేవాడు, తన నువ్వు తీసిన ఈ చేసిన అపరాధం వల్ల తన ఆయుధంతో తానే చచ్చే కొడుకు పుడతాడన్నాడే. అదిగో వాడికి పుట్టినవాడు ఈ శృతాయువు. ఈ శృతాయువుకి ఆయువు ఆయన ముందే చెప్పాడు. శృతాయువు అని పేరు ఎందుకని? శృతమైన ఆయువు కలవాడు, వినబడిన ఆయువు. ఎప్పుడు వినబడింది వాడికి ఆయువు? ఎప్పుడు వాడు చెయ్యరాని పని చేస్తాడు అప్పుడు తస్తాడు. చాలా చమత్కారంగా చెప్పాడు, ఇది జాగ్రత్తగా వినాలి. వాడు ఆయుర్దాయం ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలియదుట, కానీ వాడు ఆయుర్దాయం వాడు ఎప్పుడు తస్తాడో ముందే చెప్పాట వరుణుడు. వీడు నా వరం వల్ల పుడుతున్నాడు, నీకు నువ్వు చేసిన అపరాధం పిసిరుగొట్టుతనం వల్ల పుట్టాడు వీడు, కాబట్టి దుర్మరణము పొందుతాడు. వీడికి నేను ఒక గద ఇస్తా, ఈ గద ఎవడి మీద వేస్తే వాడు చంపేస్తుంది, ఆఖరికి నా మీద వేస్తేనే నన్ను కూడా చంపేస్తుంది. కానీ యుద్ధం చెయ్యని వాడి మీదకి గద విసిరితే తిరిగి వచ్చి వాడిని చంపేస్తుంది. అది వాడికి ఆయుర్దాయం. వాడికి అలా చెప్పేట ఆయుర్దాయం, యుద్ధం చెయ్యని వాడి మీద వేస్తే నా పోటీ వాడు ఇక్కడ పురాణం చెబుతుంటే విసిరాడు అనుకోండి, ఆ ఆయుధం వచ్చి వాడినే చంపుతుంది అనమాట. అది జాగ్రత్త అని చెప్పి ఆ ఆయుధము ఆ కొడుకుని ఇచ్చాట. సరే, వరుణుడు ఇచ్చినటువంటి ఆయుధాన్ని పుచ్చుకుని వాడు విజృంభించి ఓ లెక్క లేకుండా అహంకారంతో మెలిగాడు. దుర్యోధనుడు అంటే ఇష్టం వాడికి. ఏమిటి ఇష్టం అంటే ఏం చెబుతాం? పాపాత్ములంతా ఒకటి చోట చేరతారు, పుణ్యాత్ములంతా ఒకటి చోట చేరతారు. అలాగే అధర్మార్గుడికి కూడా దుర్యోధనుడి యొక్క వ్యసనాలున్నా దుర్యోధనుడన్నా ఇష్టం, దుర్యోధనుడి పక్షం చేరాడు. మహాభారత యుద్ధం సాగుతోంది. పద్మవ్యూహంలో అభిమన్యుడు చచ్చిపోయాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చచ్చిపోయిన కారణం చేత అర్జునుడు ఆగ్రహించి ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడట. ఏమిటా ప్రతిజ్ఞ? వినుడీన ఆదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులు సింధురాజున్ అవశ్యంబును ఎల్లి చంపుదు భయస్తుండై నిన్ను వేడిన వనజాక్షును శరణంబుదొచ్చినను గర్వం వేది నన్ను తగంగనినం పోరు తొలంగిపోయిన ఎరుంగంగాని సత్యవ్రత. ధర్మరాజా, ఇదే నేను శపథం చేస్తున్నాను. పరమదుష్టుడైన సైంధవుడు నా కొడుకు అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు, కాబట్టి రేపు సూర్యుడు అస్తమించేలోపు ఆ సైంధవుడు తలకే నరికేస్తాను. అలా నరకకపోతే నేను అగ్నిహోత్రంలో ఈ గాంధీవంతో పాటు ఆ సజీవ దహనం అయిపోతాను. ఇదో అయితే ఒక ఎక్సెప్షన్, వాడు యుద్ధం నుంచి పారిపోతే నేనేం చేయలేను, వాడు యుద్ధం రేపు రాకుండా ఎటైనా పోతే వదిలేస్తాను. ధర్మరాజా, నువ్వే దిక్కును నీ కాళ్ళ మీద పడినా వాడిని వదిలేస్తాను. కృష్ణ, నువ్వే రక్షించని కృష్ణుడి కాళ్ళ మీద పడినా వదిలేస్తాను. అదిట భయస్తుండై నిన్ను వేడినన్ భయపడి నిన్ను కోరిన, అంటే నిన్నంటే వారు చెప్పేది ధర్మరాజుతోటి, వనజాక్షం శరణంబు వేడినను కృష్ణుని శరణు వేడిన, గర్వం వేది నన్నుంతగంగరణ నా కాళ్ళ మీద పడిన, పోరు తొలంగిపోయిన ఎరుంగంగాని, అసలు యుద్ధంలో చేడిపోతే గొడవే లేదు, ముందే రేపు నేను యుద్ధానికి వెళ్ళను బాబోయే దండం పెట్టిపోతే వాడిని ఎలా చంపుతాం, అలాంటి వాడిని చంపకూడదు కాబట్టి ఇదే సత్యవ్రత, సత్యం చెబుతున్నాను అన్నాడు. ఇది తెలుసుకున్నాడు సైంధవుడు, అడిలిపోయాడు. అందరూ కలిసి మీరు చంపడం ఏమిటి, మధ్యలో నేనేమో పాండవులు ఎవరిని పద్మవ్యూహంలో ఎక్కడకుండా అడ్డం కొట్టాను, కేవలం అడ్డం కొట్టిన నన్ను చంపుతానంటాడు ఏమిటి అర్జునుడు, నేను రేపు యుద్ధంలో ఉండను, నేను వెళ్ళను బాబోయ్ రేపు పారిపోతానన్నట. దుర్యోధనుడు చాలా తెలివైన పీరుగా, దుర్యోధనుడు అంత రాజకీయ పురుషుడి సృష్టిలో ఒకటి లేడు, మూర్ఖుల్లో కూడా రాజకీయ పురుషుడు వాడు. వాడు కర్ణుడి మీద ప్రేమ ఉందని అందరూ అనుకుంటారు, ఉట్టి అబద్ధం అది. వాడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి, ఆ విషయం చాలామందికి భారతం సంపూర్ణంగా చదవక తెలియదు. ఏమిటో తెలిసేవాడు సైంధవుడు సొంత భావ, సొంత చెల్లెలు మొగుడు కదా, వాడి లోపల ఊహ, వీడిని ఏమైనా యుద్ధంలో అట్టే పెడితే పోతే వీడు పోతాడు, నాకు వచ్చి నష్టం ఉంది, కానీ వీడిని కనుక అర్జునుడు చంపలేకపోతేనో, అర్జునుడు చస్తాడు నాకు కావలసినది, పోతే ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోవాలి యుద్ధంలో, బావ లాంటి వాళ్ళు ఎంతోమంది చావగారిపోతే నాకు వచ్చే నష్టం ఉంది, కానీ వీడిని అట్టే పెడితే ఏ కారణం చేత వీడిని రక్షించుకోగలిగితే అర్జునుడు పోతాడు, ఏదైనా నాకే లాభం అనుకున్నట్ట. అది వాడు తెలివితే అట్లా ఆ పిచ్చపీరికి సాయం చేయడానికి సైంధవుడు వచ్చాడు. అందుకని లోపల అలా అనుకుని, బావా ఏం భయం లేదు, నేనున్నాం, ద్రోణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇందరం ఉన్నాం, కృపుడు ఉన్నాడు, అందరం కలిసి నేను చివరి ఎక్కడో పెట్టేస్తాను, నీ దగ్గరికి రాకుండా సాయంకాలం దాకా ఆపేస్తాం, సాయంకాలానికి అర్జునుడు అగ్నిలో దూకి చచ్చిపోతాడు, నువ్వు కనపడవు, అసలు నేను కనపడకుండా చేసేస్తాం అన్నట్ట.
అమ్మ అంత పని నిజంగానే కాపాడతారా, అర్జునుడు చావు కొడితే మళ్ళీ నన్ను వదిలేసిపోతారా అన్నట్టు.
పెప్పి నీకెందుకు, మా చెల్లి మీద ఉంటున్నట్టు పైగా. సరే అని అనుకున్నాడు పాపం పెచ్చపేరుగా. ద్రోణుడు కూడా అలాగే నచ్చ చెప్పాడు, అందరూ నచ్చ చెప్పారు, ఆగిపోయాడు వాడు. మర్నాడు ఉదయం యుద్ధం ప్రారంభమైంది. ముందు ద్రోణుడిని ఎదిరించి అర్జునుడు ముందుకు సాగిపోయాడు. సైంధవుడు ఎక్కడో పెట్టారట, ముందేమో వీళ్ళందరూ కాపలా. ఇవన్నీ జయించుకుని అర్జునుడు అక్కడికి వెళ్ళేసరికి సూర్యుడు అస్తమించేస్తాడు, అది వాళ్ళ ఉద్దేశం. ఆ వెడుతున్నప్పుడు ఈ శృతాయువుని అక్కడ అట్టే పెట్టారట. ఎందుకని, వాడి దగ్గర గద ఉందని చెప్పాగా, అది ఎవడి మీద వేస్తే వాడు చచ్చిపోతాడు. ఆ శృతాయువు అర్జునుడితో యుద్ధం చేశాట. వరుణ వర గర్వంతో వచ్చినటువంటి ఆ వరుణుని యొక్క వరం వల్ల వచ్చినటువంటి ఆ గద తీసుకున్నాడు. కర్మ ఎవడికి కాలం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు కృష్ణుడు, బుర్రప్పుడు ఏం పని చేస్తుంది. అర్జునుడి మీద శృతాయువు ఏ బాణం వేస్తున్నా ఆ బాణం తగలకుండా కృష్ణుడు రథం ఇలా ఇలా తిప్పేవాట జిగ్జాగ్గా. అందుకని ఈ కృష్ణుడి వల్ల అర్జునుడికి నా బాణం తగలట్లా, వీడు అంతు తేల్చేస్తానని గబుక్కుని గత తీశాడు. నిన్నటి ఇక్కడ అబ్బిగా దర్బార్ బతి వాడు కట్ట తీశాను, అక్కడ గదే తీసేసాడు ఎక్కడ వాడు. ఆ తీసి పుదం మీదలా పెట్టుకొని గిరగిరా తిప్పి రువ్వను విసిరేసాడు కృష్ణుడి మీదకి. కాలము ప్రాప్తమైనా కాలము ప్రాప్తమైన మది కానడ అన్యమంబు మేది నీ పాలకుడు. ఎంత అందంగా రాశారండి పద్యం. ఇంకేం అంటలా, వాడికి కాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది. అప్పటికి వాడికి ఆ విషయం మర్చిపోయాట. కాలము ప్రాప్తమైన మది కానడ అన్యమంబు మేది నీ పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచే ఆ తడా భీల గదం తదంశమున పెట్టిన నూతన పుష్పమాలయం బోలి వెలింగెగాని అది భూవరణం పదయించుకే నియం. కాలముదా పురించింది, ఆ నియమం మర్చిపోయాడు. యుద్ధం చెయ్యని వాడి మీద, సారథి మీద వెయ్యకూడదు వెయ్యకూడదని ఎన్నిసార్లు చెప్పాడు వాడు నాన్న కూడా చచ్చే ముందు. మర్చిపోయాడు ఆవేశం, ఆవేశంలో మర్చిపోయి పంకజనాభుని వైచే కృష్ణుడి మీదకి విసిరాడు. ఆ వేగంగా గద వచ్చింది, సారథి మెడలో పడింది. ఆ మెదకు తగిలి ఏమైందిట, నూతన పుష్పమాలయం బోలి వెలింగి అప్పుడే తయారు చేసిన పుష్పమాలలా మారిపోయిందిట. అంతలోనే ఆ పుష్పమాల మళ్ళీ మెడలోంచి పైకి లేచిందిట. అవతల వాడికి అలా అయ్యి వెంటనే లేచి తిరిగి రువ్వని ఎంత వేగంగా వేసాడో అంతగా రెట్టింపు వేగంతో తిరిగి వచ్చేసింది వాడి మీదకి. ఈలోపు మా కృష్ణుడి మీదకి గద వేస్తావా దొంగ పీరుగా అని అర్జునుడు రెండు బాణాలతో వాడి చేతులు నరికేశాడు వాడు గద విసరగానే. ఈ విధంగా చేతులు తిరిగి ఉన్న వాడి మీదకి గద వెనక్కి తిరిగి వచ్చేసిందిట మహావేగంగా. మహావేగంగా వచ్చేం జరిగింది, కృష్ణుడి మెడలో పూలమాలలా ఉన్నటువంటి ఆ గద వెనక్కి తిరిగి అమ్మహోజ్జలాయుధము పడ్డ పార్థు చేత మున్ను బాహులు తెగిపడ్డ అతడు కొండ కూలినట్లు కూలే. ఈ విధంగా కృష్ణుడి మెడలో నుంచి తిరిగి రివ్వును వచ్చేసిన ఆ గద మహావేగంగా వచ్చేసి ఆ మహోజ్జలాయుధం కొండ వచ్చినట్టుగా నెత్తి మీద డామ్మను కొట్టేసిందిట. కొబ్బరికాయ తీసుకొచ్చిన నేల మీద వేసుకోవాడితే అలా పగిలిపోతుంది, అలా పగిలిపోయింది వాడు తలకాయ. ఈలోపే చేతులు దిగి ఉన్నాయేమో, చేతులు దిగిపోయిన వీడు తలకాయ కూడా పచ్చడి పచ్చడి అనమాట. రైలు కింద తలకాయ పెట్టిన వాడికి కూడా అలా పచ్చడవదు, అంత పచ్చడైపోయింది బొమ్మన్నారు. కొండ కూలినట్టు కూలిపోయాడు వాడు అంతే నామ్మని. దేవతల హాహాకారం చేసి పుష్పవర్షం కురిపించారట శభాషని, అందుకే శృతాయు అన్నారు. ఆ రకంగా చచ్చాడు పాపం. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడే, ఏ వంశంలో పుట్టినా ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్వై అన్నారు. శృతాయు భారత యుద్ధంలో చచ్చాడు. ఇక ఈ కశ్యప వంశంలో పుట్టి ప్రసిద్ధి చెందిన నలులు ఇద్దరు ఉన్నారు. ఆ నలులు అంటే ఇక్ష్వాకు వంశంలో ఒకడు వీరసేనపుత్రుడు, ఒకడు నిషధ కుమారుడైన నైషధుడు అనబడిన నలుడు ఇద్దరు. వీళ్ళందరూ కూడా ప్రధానమైన వంశం వాళ్ళు, గొప్ప వాళ్ళ గురించి చెప్పాను అని మత్స్య రూపంలో ఉన్న విష్ణువు చెబుతున్నాడు. ఈ చరిత్ర వినాలి, వంశానుచరితం ఇది వింటే ఈ ఇక్ష్వాకు వంశస్థుల చరిత్ర మహాపుణ్యం కాబట్టే
ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఆ ప్రళయకాలంలో మనువుకి చెప్పడానికి గల కారణం ఆయన సరదాగా చెప్తాడా, పోనీ మీరు నేనా చెప్పుకోవడానికి పనికిమాల కబుర్లు. మనము అలా చెప్పుకోవట్లేదు రండి, మనము హాయిగా పురాణ కథలే చెప్పుకుంటున్నాం, అదృష్టవశాత్తాలు చెప్తున్నాను. అలాంటి ఆ భగవంతుడు ఏం చెప్పాడు, వివస్వాన్ అంటే సూర్యుడు, కశ్యప ప్రజాపతికి అతిథికి పుట్టిన వివస్వంతుడు సూర్యుడు. ఆ సూర్యవంశంలో పుట్టి ఎంతో ప్రసిద్ధి పొంది మహారాజాదిరాజులు భూమిని ఏలారు. వాళ్ళెంత ఎటువంటి వాళ్ళో చెప్పాడు, ఏవం వివస్వతో వంశే రాజానో భూరి దక్షిణాహ ఇక్ష్వాకు వంశ ప్రభవాహ ప్రాధాన్యేన ప్రకీర్తితాహ. ఇక్కడ వీళ్ళకి ఎందు గురించి చెప్పారో తెలుసా నాయన అన్నట్ట, భూరిదాన ప్రకీర్తిత, బంగారు నాణాలు బంగారం కుప్ప తెప్పలుగా దానం చేసి బంగారం వంటి లోకాలు పొందారు, అందుకని వీళ్ళ గురించి చెప్పారు. వీడు పౌరుషవంతులు పరాక్రమవంతులు అయినంత మాత్రం చేత వీళ్ళ గురించి నేను నీకు చెప్పను మరువ, కేవలం వారి దానం వారి ధర్మం అందువల్ల చెప్పాను నేను. ఇతరులకు ఇవ్వడంలో ఆనందం పొందుతారట వాళ్ళు, తినడంలో ఆనందం పొందేవారు కదట, ఏమొస్తే దాన్ని దొళ్ళదోపుగా ఇచ్చేయటమే, గుడ్డలతో తప్ప తక్కినవి లేకుండా దానం చేశారంటే వాళ్ళు ఎటువంటి వారు. అందుకే ఆ వంశంలో ఏరి కోరి భగవంతుడైన విష్ణుమూర్తి పుట్టాడు. అందుకని ఏ వంశంలో అధికమైనటువంటి వ్యక్తులు దాన ధర్మాలు చేస్తారో ఆ వంశంలో భగవంతుడు పుడతాడు. లేకపోతే రాముడికి ఆ వంశమే ఎందుకోవలసిన అవసరమే వచ్చింది, ఇంకా ఎన్నో వంశాలు ఎంతోమంది ఉండగా అది కారణం అన్నమాట. అందుకని భగవంతుడు అందులోనే వచ్చాడు అని ఇంతలోనే ఈ విషయాన్ని సౌనకాదుడికి ఎవరు చెప్తున్నారు, ఇదంతా సూతుడు చెబుతున్నాడు. ఆ వంశంలో లోకాలకి మేలు చేసిన రాజులు వీరు, వీరిలో ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారిని ప్రధానంగా పేర్కొన్నాను. మళ్ళీ యుగం అయిపోయాక ఆ వంశానికి సంబంధించిన అనమిత్రుడు అనేవాడు కొత్త యుగంలో రాజు అవుతాడు. ఓ సౌనకాది మహర్షులారా, ఆ పరమాత్ముడైన విష్ణువు మనువుకి చెబుతున్న కథని మా గురువుగారు వ్యాసుడు పుస్తక రూపంలో పురాణ రూపంలో రాశాడు, అది నేను చెప్పాను. ఆ వంశంలో పుట్టిన ఆ రాముడిని నేను కీర్తిస్తున్నాను అని ఎంతో భక్తితో సూత మహర్షి ఆ రాముడిని కీర్తించాట. ఆ వంశంలో కూడా రాముడు గుర్తుకొచ్చాడు ఆయనకి, అందుకే వంశం ఫుల్ స్టాప్ పెట్టే ముందు ఏం చేస్తున్నాడు, ఆ రాముడిని కీర్తిస్తున్నాడు అనమాట. నల్లని వాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులను దాల్చువాడు కడు విప్పగు వక్షము వాడు మేలుపై జల్లెడివాడు నల్లని వాడు పద్మనయనం బులవాడు మహాసుగం బులు విల్లును దాల్చువాడు కడు విప్పగు అక్షమువాడు మేలుపై జల్లెడివాడు నిక్కిన భుజం బుల్లవాడు యశంబు దిక్కులం జల్లెడివాడునైన రఘుసత్తముడి ఉతమాకభీష్టముల్. ఆయన నల్లని వాడు, నీల మేఘఛాయ శరీరుడు, పద్మనయనం బుల్లవాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆ భగవంతుడు రామచంద్ర ప్రభు యొక్క కళ్ళు. అసలు రామ అనకుండా రామకథ రాయకుండా ఏ కవి అయినా ఏ వ్యక్తి అయినా ఈ సృష్టిలో పుట్టాడా, ఏ పురాణంలో చూసినా రాముడి కథ వచ్చి తీరవలసింది. ఆయన అంతటి వాడు. ఆ నామం ఆ కథ అటువంటి మధురములైనవి, ఆయన రూపమే మధురం. అత్యద్భుతమైనటువంటి బాణాలు విల్లు ధరిస్తాడు ఆయన, మహాసుగములట ఎంతో వేగంగా వెళ్ళి గొప్ప బాణాలు ధరిస్తాడు, విల్లు ధరిస్తాడు, విశాలంగా ఉంటుంది ఆయన వక్షస్థలం, అందరికీ మేలు పై చల్లేవాడు ఆయన. అందమైన గుండ్రమైన బలమైన భుజములు నిక్కిన భుజాలు వాడట, తన కీర్తిని అన్ని దిక్కులలోనూ వెదజల్లాడట. ఆయన కీర్తి లేని చోటెక్కడ, సర్వ దిక్కులలోనూ ఆయన కీర్తి, ఏ వైపుకి వెళ్ళినా రామ రామ అనక తప్పదు. ఎంత విచిత్రమైందండి రామనామం. ఎవడన్నా ఏమయ్యా నువ్వు అబద్ధవాడా, అయ్యో రామ నేనెక్కడ అబద్ధవాడానండి అంటాడు, అయ్యో రామ అనవలసింది అక్కడ కూడా. ఏమి ఎందుకు లేటుగా వచ్చావు, రామరామ నేనెక్కడ లేటుగా వచ్చానండి అని. పుస్తకం రాస్తే శ్రీరామ తొట్టుకుండా రాయరు, కొత్త దస్త్రం వచ్చిందంటే మాట్లాడితే రామరామ అంటారు. అబద్ధం వచ్చినా నిజం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పిల్లమైనా బిడ్డ అయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు రామ అనకుండా ఉండరట. రామరామ నేనెప్పుడు రామ అన్నానండి అంటాడు అక్కడ కూడా మళ్ళీ వాడిని రామ అన్నని కూడా. ఒట్టి కమ్యూనిస్ట్ అయినా దౌర్భాగ్యుడైనా వాడు రామ అనక తప్పదు. ఒట్టి కిరస్థానం వాడు కూడా రామన్ బ్యాక్ చేసేవాడు అంటాడు వాడు కూడా, అది కూడా రామన్నట్టు వాడు వాడు అక్కడ కూడా రామన్నే, రామన్ అయినా రామన్ అనవలసిందే. కాబట్టి తెలియసో తెలుగుకో నోట్లోంచి రామశబ్దం ఎక్కడైనా వస్తుంది. రామ అంటే కష్టాలకు విరామం. అందుకనే మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు యదానీంతన పూర్వ మహాఘన్ని కృంతనములు రామనామ కృతి చింతనములు. సద్గతులకి మనం మంచి గతులు పొందాలి అంటే రామ అనాలి, రామ కథ వినాలి. ఘనములైన పుణ్యం చేయడానికి ఈ రామచరిత్ర వినాలి. ఇదానీంతనం అంటే ఇప్పుడు చేసినది, పూర్వకాలంలో చేసినది, ఇదివరకు చేసింది, ఇప్పుడు చేసింది. మహాపాపాలు కొండల కొండల కింద గొట్టల గొట్టల కింద ఉన్నాయి. వీటన్నిటినీ నికృంతనములు టిక్ 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 అని కత్తిరిలా కత్తిరించేస్తాయి పాపాలన్నింటి పటకా పటక. రామనామ కృతి చింతనములు అటువంటివి. సమస్త లోక విభుడైన ఆ ప్రభువుకి అసుర లోక విభుడిని చంపడం ఎంత, కపుల సహాయం అది ఎంత, ఏదో జనం కోసం క్రీడ చూపించాడు, శుభం కలిగించడానికి లోకానికి ఒక నాటకం ఆడాడు ఆయన. అటువంటి ఆ ప్రభు జన్మించిన సూర్యవంశ వర్ణనం అని పిలువబడే కథాశ్రవణం మీరు చేశారు ఋషులారా. ఈ ద్వాదశాధ్యాయం మిమ్మల్ని ధన్యుల్ని చేస్తుంది. విన్న ప్రతిజీవి ఒక ఋషి గుర్తుపెట్టుకోండి అన్నాడు శౌనకుడితో సూత మహర్షి. కాబట్టి ఈ అధ్యాయం ఎవరు విన్నారో వాళ్ళందరూ ఋషులతో సమానమట. ఇంకా తర్వాత చెబుతున్నారు విను అని అంటుండగా మన మనువు ఇలా అన్నాడు, భగవన్ శ్రోతుమిచ్చామి పితృణాం వంశముత్తమం రవేశ్చ శ్రేద్ధదేవత్వం సోమస్య చ విశేషత. ఆ మనువు మత్స్యనారాయణుడితో, మత్స్యనారాయణుడు ఎదుగన్నాడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కాబట్టి, ఇలా అన్నాడు, ఓ భగవంతుడా వాసుదేవ మత్స్యావతార, చూసారా విచిత్రంగా ఉంటాయి కొన్ని సంస్కృతంలో వాడితే ఎంత అందంగా ఉంటుందో తెలుగులోకి వచ్చరికి. మత్స్యావతారం, వరాహావతారం, కూర్మావతారం అంటే బాగుంటుంది కానీ నువ్వు పందివి, నువ్వు చేపవి, నీకు దండం అన్నావు తెలుగులో అనువాదం చేయండి. వరాహం అంటే పందే కదా, కానీ ఏం బాగుంటుంది, అదే రహస్యం. వరాహాయ నమః అంటే అది అర్థం అదే, కానీ తెలుగులో పందికి దండం అన్నాం అనుకోండి అందం ఉండదు. అంతేత కొన్ని చోట్ల సంస్కృతమే వాడాలి. ఒక ఆయన అడిగాళ్ళండి సంస్కృతం మంత్రాలు మేము తెలుగులో చదవకూడదా అని, ఇది ఇలాగే ఉంటాయి తెలుగులో చదివితే. అది పంది కల్పంలో నివసిస్తున్న నీకున్ను, నంది కల్పంలో నివసిస్తున్న నీకున్ను, మరువు దొరుగ్గాక అని మంత్రానికి అర్థం చెబితే ఏం బాగుంటుంది దాని అందం, దాని అందం ఏ భాష ఏదలా వాడాలి అలా వాడవలసిందే. ఈ మత్స్యనారాయణుడుతో ఏమన్నాడు, ఉత్తమమైన పితరుల వంశం వినాలని కుతూహలపడుతున్నాను. పితృదేవతల వంశం, ఇంతవరకు నువ్వు ఇక్ష్వాకు వంశం, ఆ సూర్యవంశం చెప్పావు, ఆ మధ్యలోనే చంద్రుడి వంశంగా అది ఎలా మారిందో కూడా చెప్పావు కొన్ని చోట్ల. ఇంకా శ్రేద్ధదేవుడు అయిన పితృదేవతల యొక్క వంశం కావాలని కోరుకుంటున్నాను. చంద్రవంశం గురించి ఇంకా మనకు పూర్తిగా చెప్పరా, సూర్యవంశం చెప్పాడు. మధ్యలో సూర్యవంశపు రాజుగారు ఒక ఆయన ఆడదైపోయాడుగా ఇలా, అది కూడా మొన్న మీకు వచ్చింది. సూర్యవంశంలో ఇక్ష్వాకుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళలో ఒకడు పేరేమిటి, ఇల్లుడు. ఆ ఇల్లుడు ఏం చేశాడు మనకి వైవస్వతమును సంతానంలో అడవికి వెళ్ళి ఆడదైపోయాడు. ఆడదైపోయినప్పుడే చంద్రుడి కొడుకు బుధుడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ బుధుడికి ఈయనకి పుట్టిన వంశం చంద్రవంశం అయింది. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో పుట్టిన ఒకడు స్త్రీగా మారడం ద్వారా చంద్రుడి కొడుకు బుధుడు చేపట్టడం ద్వారా చంద్రవంశం ఏర్పడింది. మళ్ళీ దానికి కూడా లింకు సూర్య కాంతి, సూర్యుడికి చంద్రుడికి అవినాభావ సంబంధం అలా ఉన్నది. అందువల్ల ఆ వంశాలు ఈ విశేషాలు కూడా నాకు చెప్పు అనగా మత్స్యనారాయణుడు ఇలా అన్నట్ట, మత్స్యః వాచ అహంతే కథయిష్యామి పితృణాం వంశముత్తమం స్వర్గే పితృగణ సప్తత్రయస్తేషామూర్తయః. అత్యంత ప్రధానమైన పితృవంశ వృత్తాంతం నీకు చెబుతున్నాను విను. స్వర్గలోకంలో పితృదేవతాగణాలు మొత్తం ఏడున్నాయి. ఆ ఏడు గణాలలో కొన్నేమో రూపం ఉన్నవి, మూర్తి ఉన్నవి, కొన్నేమో మూర్తి లేనివి.
ఈ ఏడు గణాల్లో మూడు గణాలకు మూర్తి లేదట, నాలుగింటికి మూర్తి. పుట్టిన పిల్లలందరికీ రూపాలు ఉండవండి. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు మనకు రూపంతో కనపడతాడా? కానీ అగ్నిహోత్రుడు రూపంతో కనపడతాడు, అది కూడా విచిత్రమైన రూపం పోని. జలం కూడా అంతే, ఆకాశము అంతే. పంచభూతాలలో రూపం ఉండి ఆ రూపం ఇదమిద్ధంగా చెప్పలేనివి కొన్ని ఉన్నాయి, అసలు రూపమే లేనివి కొన్ని ఉన్నాయి. ఆకాశానికి వాయుకి రూపం లేదు, ఇవి పూర్తిగా రూపం లేనివి. అగ్ని, భూమి, జలం వీటికి రూపం ఉంది, కానీ నిశ్చిత రూపం లేదు, అనిశ్చిత రూపం. నీటికి రూపం ఏముంది చెప్పండి మీరు? కొండలోకి వస్తే కుండెడు నీళ్ళ కింద కనపడుతుంది, చెరువులో ఉంటే ఒక రకంగా కనపడుతుంది. అగ్నిహోత్రం కూడా అంతే, దీపారాధనలో ఒక రకంగా ఉంటాడు, ఇంకో తోట ఒక రకంగా ఉంటాడు. నిశ్చిత రూపం ఉండదు, కానీ ఉంది రూపం, కనబడింది. భూమికి కూడా అంతే, ఇది ఓ చోట ఒక రకంగా ఓ చోట ఒక రకంగా ఉంటుంది, అది నిశ్చిత రూపం కాదు, అనిశ్చిత రూపం. కాబట్టి పంచభూతాలలో మూడు అనిశ్చిత రూపాలతో ఉన్నాయి. అసలు రెండింటికి, ఆకాశానికి, భూమికి, అగ్ని, వాయువుకి మాత్రం అస్సలు రూపమే లేదు. ఆ స్పర్శ వల్ల ఊరికే దృష్టికి ఆకాశం అంటే ఏదో కనపడుతుంది, ఏలంగా అక్కడ ఏమిటనేది ఎవరికి తెలియదు, శూన్యం. అలాంటి పంచభూతాల్లాగే ఈ పితృదేవత గణాల్లో కూడా రూపం లేనివి మూడు, రూపం ఉన్నవి నాలుగు ఉన్నాయి. ఈ ఏడు గణాల పితృదేవతలు కూడా ప్రాణులలో ఓజస్సు అంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ప్రసిద్ధికి ఎక్కారు. ఎంత గొప్ప పనైనా చేయగలుగుతారు, అందుకే వాళ్ళని సమర్థులు అన్నారు. ఇందులో మూర్తి లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతికి కొడుకులు అన్నమాట. వీళ్ళు ఏ లోకంలో ఉంటారు? ఈ మూర్తి లేని వాళ్ళు, మూర్తి అంటే ముందే చెప్పారు ఆకారం, మూర్తి అంటే ఏమిటి, ఒక రూపం, నన్ను చూడగానే మీకు ఒక రూపం కనబడుతోంది. అలాంటి రూపములు లేనటువంటి వాళ్ళంతా ద్యులోకము, ఆకాశంలో ద్యులో